ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय।
శ్రీమద్భాగవతం స్కందం పదస్కందము అధ్యాయం 20 శ్లోకం 37
నా ఏవా అవిదం క్షయ్యమానం జలం ఘాదజాలే చరః యథా ఆయు అనువాహం క్షయ్యం నరః మూఢః కుటుంబినాం నైవావిదం క్షీయమాణం నైవావిదం క్షీయమాణం జలం గాదా జలేచరా జలం గాదా జలేచరా యతాయురన్వహం క్షయ్యం యతాయురన్వహం క్షయ్యం నరా మూఢా కుటుంబినా నరా మూఢా కుటుంబినా నైవావిదం క్షీయమానం జలం గాదా జలేచరా యతాయురన్వహం క్షయ్యం నరా మూఢా కుటుంబినా
నా నాట్ ఏవా ఇండీడ్ అవిదం appreciated, kshayamanam, diminishing, jalam, the water, ghada jale, in shallow water, charaha, those who move, yatha, as, ayuhu, their lifespan, anuaham, every day, kshayam, diminishing, naraha, man, mudaha, foolish, కుటుంబినః లివింగ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్. అర్థం చెప్పింది ఏసీ భక్తంచుల ప్రభుపాద్. ట్రాన్స్లేషన్: ద ఫిష్ స్విమ్మింగ్ ఇన్ ద ఇంక్రీజింగ్ షెల్లో వాటర్ డిడ్ నాట్ ఎట్ ఆల్ అండర్స్టాండింగ్ దట్ వాటర్ ఇస్ డిమినిషింగ్. జస్ట్ యాజ్ పోలీస్ మ్యాన్ కెనాట్ సీ హౌ ద టైమ్ దే హ్యావ్ లెఫ్ట్ టు లివ్ ఈజ్ డిమినిషింగ్ విత్ ఎవ్రీ పాసింగ్ డే. పర్పట్ ఆఫ్టర్ ద రైనింగ్ సీజన్ ద వాటర్ గ్రాడ్యువలీ గోస్ డౌన్. But stupid fish do not understand this, that they are often stranded all the lake shores and river banks. Similarly, those infatuated with family life do not understand that remainder of their lives is constantly decreasing. Thus they fail to perfect their Krishna consciousness and they are stained in the cycle of birth and death. Om ajnanta manandascha jnana anjana chalakaya shaksham nirvine tasmai sri gurave namaha. నమా విష్ణుమదాయ కృష్ణ ప్రస్థాయ బుద్ధి శ్రీమతే జయపతాక స్వామి దినామన ఆచారపదాయ నితాయ కృపదని గౌరకథనామదాయ నగర గ్రామతని నమా విష్ణుమదాయ కృష్ణ ప్రస్థాయ బుద్ధి శ్రీమతే భక్తి వేదాంత స్వామి దినామని నమస్తే సారస్వదేవి గౌరవాణి ప్రచార నిర్విశేషన్యవాది పాశ్చాత్యదేశాన్ని జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీఅద్వైత కదాధర శ్రీవాసరి గౌరభక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే వాంఛాకులతో భాషిందుతానం భావనే వైష్ణవ నమో నమ హరే కృష్ణ. ఈ శ్లోకం యొక్క తెలుగు అనువాదం:
నైవావిదం క్షీయమాణం జలం గాదా జలేచరా యతాయురన్వహం క్షయ్యం నరా మూఢా కుటుంబినా.
భావము: వృద్ధి నీటిలో చేపలు ఈదుతూ లోతులేని ఆ నీరు తరిగిపోతుంది తెలుసుకోలేవు. అలా మూర్ఖుడైన గృహస్థుడు ప్రతిరోజు కాలం ఏ విధంగా తరిగిపోతుందో గమనించలేడు. భాష్యం: వర్ష ఋతువు తర్వాత చెరువు ఒడ్డున నది ఒడ్డున తరచుగా ఏర్పడిన నీరు క్రమంగా తరిగిపోను. అయితే తెలివిలేని చేపలు దాన్ని అర్థం చేసుకోలేవు. అదేవిధంగా ఎవరైతే కుటుంబ జీవితంలో కుటుంబ జీవితంపై వ్యామోహం చెంది ఉంటాడో తన శేష జీవితం ఎడతెరపి లేకుండా తరిగిపోవడం అర్థం చేసుకోలేడు. ఆ విధంగా వారు పరిపూర్ణ కృష్ణ చైతన్యం కోల్పోయి జననమాన చక్రంలో చిక్కుంటారు. ఇది ఈ శ్లోకం యొక్క ముఖ్య సారాంశం ఏంటంటే, కాలం వ్యవధి చాలా తక్కువగా ఉంది, అందువల్ల మన కర్తవ్యాన్ని మనం సక్రమంగా నిర్వహించుకుని మన యొక్క చర్మగమ్యమైన భగవద్ధాం చేరుకోవడం కోసం మనం ఖచ్చితంగా ప్రయత్నించాలని ఇక్కడ ప్రభుపాదులు స్ట్రెస్ చేస్తూ ఉన్నారు. కానీ ఈ యొక్క చేపలు ఏ విధంగా అయితే తాత్కాలికంగా ఏర్పడిన నీటిలో వాళ్ళ సంతానాభివృద్ధి కొరకు లేదంటే ఆ జలసాగర తిరగడం కోసం ఎంతో హుషారుగా ఉంటూ ఉంటాయో, ఎందుకంటే ముఖ్యంగా ఉన్నాయి. ఎంతమంది వర్షకాలం తగిన తర్వాత ఈ యొక్క చెరువు గట్ల పక్కన కానీ లేదంటే నది ఒడ్ల పక్కన కానీ చిన్న చిన్న గుంట ఏర్పడతాయి, నీటి గుంటలు చిన్న చిన్నవి. ఆ నీటి గుంటలో చిన్న చిన్న చేపలు చక్కగా తిరుగుతూ ఉంటాయి చాలా ఉత్సాహంగా. వాటికి తెలియదు ఈ నీరు కొద్దికాలం తర్వాత ఎండిపోతుంది, తర్వాత మేమంతా కూడా చనిపోతామని వాటికి అవగాహన చేసుకోలేవు. బికాజ్ అవి ఫిష్ అంటే చేప దేహంలో కలిగి ఉన్నాయి, వాటి వాటికి ఆ జ్ఞానం లేదు. కానీ ప్రభుపాదారు ఇక్కడ దానికి అనువదిస్తూ ఉన్నారు, మనుషులు ఏ విధంగా కూడా ఈ యొక్క భౌతిక ప్రపంచంలో చిక్కుపోతా ఉన్నారని. మూర్ఖులైన యొక్క మానవులు ఈ యొక్క తమ యొక్క కుటుంబ జీవితం బట్టి వ్యామోహం చెంది పూర్తిగా తన శేష జీవితం ఏ విధంగా సరిపోతుందో వాళ్ళు గమనించలేకున్నారు. డేస్ గడిచిపోతా ఉన్నాయి అక్కడక్కడ, చివరికి మృత్యు వచ్చింది, ఎండ్ లైఫ్. అదే చేపలు ఏ విధంగా తన జీవితాన్ని చాలించుకుంటూ ఉన్నాయో, ఈ మూర్ఖులైన మానవులు కూడా ఈ కుటుంబ జీవితాల పట్ల, ఈ భౌతిక ప్రపంచాల పట్ల అత్యధికమైన ఆకర్షణ కలిగి ఉండి వాళ్ళ జీవితాన్ని పూర్తి చేసుకుంటూ ఉన్నారు ఎటువంటి అర్థం లేకుండా. అందువల్ల మన యొక్క జీవితాన్ని సక్రమంతైన జీవితంగా గడపడం కోసం మన కృష్ణ జీవితం కావాలి అని ఇక్కడ ప్రభుపాదులు ప్రశ్న చేస్తూ ఉన్నారు. అయితే మనం ఇక్కడ వర్షాకాలం అనే విషయం గురించి చర్చిస్తూ ఉన్నాం, శరద్ ఋతువు. అయితే మనం ఒక క్లాస్ కనుక వచ్చి భాగవతం క్లాస్ అంటే సాధారణంగా కృష్ణుడి గురించి, కృష్ణ లీలల గురించి, కృష్ణ కథల గురించి, కృష్ణుడు చేసిన దివ్యమైన కార్యాల గురించి మనం చదువుకోవాలి వినాలనుకుంటాం. ఇక్కడంటే వర్షాకాలం గురించి మాట్లాడుతూ ఉన్నారు లేదంటే దానికి సంబంధించిన విషయాలు చేపలు ఇవన్నీ గురించి సబ్జెక్ట్ ఏం కంప్లీట్ డిఫరెంట్గా ఉంది అని మనకు అనిపించవచ్చు. కానీ శ్రీమద్ భాగవతం 5వ స్కందంలో సుఖదేవ గోస్వామి ఈ యొక్క పరిశుద్ధ మార్గం వివరిస్తూ ఉన్నాడు ఈ విశ్వరచన అనే సంబంధం గురించి, అంటే ఈ యొక్క భౌతిక ప్రపంచం ఏ విధంగా ఆవిర్భవిస్తుంది అనే విషయం గురించి. ఆ యొక్క పర్పట్లో ప్రభుపాదులు వివరిస్తూ ఉన్నారు. అక్కడ కూడా సేమ్ అదే విధంగా ప్రభుపాదులు క్వశ్చన్ రేజ్ చేశారు అనమాట, ఎందుకు భగవంతుడు గురించి తెలుసుకునే విషయంలో పరిశుద్ధ మార్గ తన జీవితం చాలించిపోయిన టైం చాలా తక్కువ అవుతుంది, ఇప్పుడు కృష్ణుడి గురించి తెలుసుకోవాలి కదా, ఈ విశ్వం గురించి తెలుసుకుని ఉపయోగం ఉంది అని సందేహం రావచ్చని ప్రభుపాదులు పర్పట్లు వివరిస్తూ ఉన్నారు. దానికి ఏమైనా వివరిస్తాను అంటే, శ్రీకృష్ణుడు ఆయనకు సంబంధించిన కార్యాలు లేదంటే ఈ ప్రభుత్వ ప్రకృతి ఆ వస్తువులు అన్ని కూడా కృష్ణ సంబంధమైనవి. ఎందుకంటే కృష్ణుని కాకుండా ఈ ప్రపంచంలో ఏది లేదు, అన్ని కూడా కృష్ణ సంబంధించినవే. అందువల్ల ప్రతిదీ కూడా కృష్ణ చైతన్యంగా చూడగలుగుతాడు భక్తుడు మాత్రమే. కానీ ఆ భక్తుడు ఈ ప్రకృతిని అనుభవించాలి లేదా నాశనం చేయాలని చూస్తూ ఉంటాడు, అతనికి భావన ఆ విధంగా ఉంటుంది. మనందరూ కూడా మెటీరియల్ యాక్టివిటీలు పూర్తిగా ఇన్వాల్వ్ అయి ఉన్నాం కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్న వస్తువులను కానీ లేదంటే ఈ యొక్క సంపదను కానీ ఏ విధంగా అనుభవించాలి లేదంటే ఏ విధంగా భోగించాలి అనేది తీవ్ర తాపత్రయం కలిగి ఉంటాం. కానీ భక్తి సేవలో ఎవరైతే నిమగ్నమై ఉంటాడో అటువంటి వ్యక్తి ప్రతిదాన్ని కూడా కృష్ణ సంబంధంగా చూస్తాడు, కృష్ణ సేవలో ఏ విధంగా వినియోగించాలని తీవ్ర తపన కలిగి ఉంటాడు అన్నమాట. అయితే అదేవిధంగా మన యొక్క ప్రకృతి దర్శించినప్పుడు తన దానికి అనుగుణంగా తీసుకున్నప్పుడు ఈ చరిత్రకు ఏర్పడినప్పుడు వర్షాకాలం అయిన తర్వాత ఈ కొండ మీద మనం చూస్తూ ఉంటాం, మనకు తిరుమల కొండ మీద అప్పుడు నిన్న వరకు మనకు ఫుల్ ఎండాకాలం, ఎండ వల్ల కొండ అంతా పూర్తిగా ఎండిపోయి డ్రై కనిపించింది. ఎప్పుడైతే వర్షాకాలం వచ్చిందో చెట్లు అంతా ఎంత గ్రీనిష్ గా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంటది, ఎంత ఆనందకరం. అయితే భక్తుడు ఆ యొక్క దృశ్యాలను చూసి భగవంతుని యొక్క అద్భుత శక్తి ఎంత గొప్పది అని ఆ యొక్క చరిత్రను గాని ఆ యొక్క అద్భుతమైన వర్ణన గాని కీర్తిస్తూ ఉంటాడు. కానీ అదేవిధంగా ఈ మారు చెందిన ప్రకృతి పట్ల లేదా దానికి సంబంధించిన విషయాల పట్ల ఎటువంటి ఆకర్షణ లేకుండా చాలా కేర్ఫుల్ గా ఉంటాడు. ఎందుకంటే ఎప్పుడైనా మారిపోయేది ప్రపంచం, క్షణం మారిపోతూ ఉంటుంది ప్రపంచం, నా క్షణం ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మారిపోతుంది. కాబట్టి ఈ ప్రపంచం పట్ల ఆసక్తి లేకుండా చాలా జాగ్రత్తగా కృష్ణ చైతన్యంలో స్థిరడై ఉంటాడు, కృష్ణుని నిరంతరం గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు అని ఆ యొక్క కాన్షియస్ లో ఉండగల వ్యక్తి మాత్రం గమనిస్తాడు అన్నమాట. అందువల్ల ఎవరైతే కృష్ణ చైతన్యంలో పరిపూర్ణ స్థితి ఉంటాడు, వాడు మాత్రం ఈ ప్రకృతిని ఆస్వాదిస్తాడు అండ్ కీర్తిని కీర్తిస్తాడు అదే సమయంలో. సిమిలర్లీ ఈ తెలివిలేని చేపలను కూడా ఏ విధంగా తన సంతానం అభివృద్ధి కోసుకు ఈ యొక్క ఆ యొక్క నీటిలో ఈదుకుంటూ తమ యొక్క జీవితం గమ్యం గురించి వాటి అవగాహన చేసుకోలేకుండా ఉన్నాయి. ఎందుకంటే అవి పూర్తిగా ఇగ్నోరెన్స్ అజ్ఞానంలో ఉన్నాయి కాబట్టి. దాని ప్రభుత్వ పర్పట్ ఏం చెప్తానంటే, ఈ యొక్క మూర్ఖ కుటుంబం ఇప్పుడు గృహస్థుడైన వ్యక్తి లేదంటే ఎవరైనా బౌద్ధ జగత పట్టి ఆచరణ ఆస్తికల వ్యక్తి వ్యామోహంలో కూర్చుపోయి తన యొక్క కుటుంబీకుల పట్ల ఎంతో ఆశ కలిగి ఉంటాడు, లేదంటే తన కీర్తి సంపద బ్యాంకు నిల్వలు లేదంటే నాకు పరివారం వీళ్ళందరూ నన్ను రక్షిస్తారు అనే తీవ్ర వ్యామోహంలో ఉంటాడు. దానికి ఒక చిన్న కథ కూడా ఉంది, భాగవతంలో వివరిస్తూ ఉంది ప్రభుపాద ఒక లెక్చర్ చెప్తారు. ఒక జింక ఎంతమంది చూసారు, జింక మన తిరుమల కొండ వెళ్తున్నప్పుడు జింకలు కనిపిస్తుంటాయి పెద్ద పెద్ద కొమ్ములు ఎంత చాలా అందంగా. ఒకరోజు జింక నీటికి వచ్చి నీటిలో నీళ్ళు తాగుతాం తాగుతూ ఉంటే దాని అందమైన వర్చస్సు ఆ మొక్క నీటిలో కనిపించమంట. అప్పుడు అనుకుంది, ఆహా నేను ఎంత అందంగా ఉన్నాను, నా కొమ్ములు చూడు ఎంత అందంగా ఉన్నాయి, ఇక ఇతర జీవులు ఎవరికి కూడా ఎంత అద్భుతమైన కొమ్ములు కానీ ఎంత వర్చస్సు కానీ లేదే, ఐఎమ్ సో గ్రేట్ అనుకున్నాను, ఎంతో ఎల్లేష్గా ఉన్నాను, మంచి మంచి చుక్కలు ఉన్నాయి, ఆహా ఎంత అద్భుతంగా ఉన్నాను అని ఎంతో మినిఫిట్ పడుతోంది. ఇదే సమయంలోనే ఆ యొక్క చెరువు గడ్డుకి పులి గాంటు పినబడింది. ఎందుకంటే సాధారణంగా అడవుల్లోని ఎక్కడ జలప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లో వన్యమృగాలు వచ్చి నీళ్లు తాగుతున్నప్పుడు పులి కూడా తెలుస్తూ ఆ ప్రాంతాల్లో వన్యమృగాలు వస్తాయి, వాటిని మనం క్యాచ్ చేయొచ్చండి. ఎప్పుడైతే పులి గాంటు పినబడిందో ఈ యొక్క జింకకి అంతవరకు చూస్తున్న ఆ యొక్క దృశ్యం అద్భుతమైన సుదృశ్యం కానీ ఆ కొమ్ములు ఇవన్నీ మర్చిపోయింది. ఇక ప్రాణభయం పట్టుకుంది, ఇక అక్కడి నుంచి పరుగు పట్టుకుని పరుగు పెరుగుతుంది. ఎంత పరుగుతుంది కనుక పులి వెంబడిస్తూనే ఉంది. పరుగు పెట్టింది కొంత దూరం దాటింది, ఒక్కసారిగా ఎదురుగా ఒక పెద్ద ముళ్ళపొద వచ్చింది అనమాట. దాన్ని దాటి జంప్ చేద్దామని ప్రయత్నం చేసింది, కానీ అనుకోకుండా ఆ ముళ్ళపొదలో దాని రెండు కొమ్ములు చిక్కుపోయి ఇక పులికి చాలా సులభంగా దొరికిపోయింది, టక్కన క్యాచ్ చేసింది. సిమిలర్లీ ఈ ప్రపంచంలో కూడా మనం కూడా మనకున్న ధనం లేదా సంపద లేదంటే కీర్తి లేదంటే ఇతర బలము తెలివితేటలు అనే వీటి పట్ల పొత్తు వ్యామోహం కలిగి ఉండి దాని పొట్టు పొత్తు బంధం కలిగి ఉండి దీంతో నేను బతికేస్తాను ప్రపంచంలో నేనేమైనా సాధించేస్తాను అని పిచ్చి వ్యామోహంలో ఉంటాం. కానీ చివరి క్షణంలో చావు అనే యొక్క మృత్యువత మనం వెంటబడించినప్పుడు మనం ఏదైతే అంటిపెట్టుకునే కీర్తి సంపద ఆ బలము లేదంటే తెలివితేటలు ఈ పరివారం ఎవ్వరూ మనం రక్షించడు చాలా సులభంగా ఆ యొక్క మృత్యు చేతిలో మనం ఫినిష్ అయిపోతాం. అందులో మానవజన్మ మన యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి అని ఇక్కడ స్ట్రెస్ చేస్తున్నారు ప్రభుపాదాలు. అయితే దీనికి ప్రహ్లాద మహారాజు శ్రీమద్ భాగవతం జీవనిస్తానంటే 7:9-9:43 శోచితే తతో విముక్ చేతస ఇంద్రియార్థ మాయా సుఖాయ భరముద్వచో మూఢా అని అంటున్నాడు. అంటే నాకంత బాధ ఏంటంటే నేను ఈ ప్రపంచంలో నీ యొక్క నామాన్ని నిరంతరం జపిస్తూ భగవద్ చైతన్యంలో స్థిరంగా ఉండగలను, కానీ నాకున్న ఒకే ఒక ఆరాటం దుఃఖం చింత ఏంటంటే ఎవరైతే కృష్ణ చైతన్యం తీసుకోకుండా ఈ ప్రపంచం పట్ల తాత్కాలికంగా ఏర్పరచుకున్నారు ఒక ప్రపంచాన్ని వాళ్ళు, లేదా తాత్కాలిక సుఖం కోసం ఈ ప్రపంచంలో ఎంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటూ వాళ్ళు పిచ్చి పిచ్చిగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వీళ్ళ గురించి నా బాధ అంతా అర్ధరహితమైన నాగరికత ఏర్పరచుకుని దానిలో వాళ్ళ ఆనందం కోసం తెగ ప్రయాసపడుతున్నారు, దాని గురించి నా యొక్క బాధ అంటూ ప్రహ్లాద మహారాజు యొక్క నరసింహదేవునికి చెప్తా ఉన్నాడు. అందుకని ఆ సందర్భంలో ఏంటంటే నరసింహదేవుడు ఆ యొక్క ప్రహ్లాద మహారాజుకి నీ యొక్క తండ్రి సంహరించిన తర్వాత నువ్వు నాతో పాటు ఆధ్యాత్మిక పోయినప్పుడు అప్పుడు ప్రహ్లాద మహారాజు చెప్పిన యొక్క వివరణ ఇదనమాట, నాకు ఈ ప్రపంచం బట్టి ఆసక్తి ఏం లేదు, కానీ నాకున్న కోరిక ఏంటంటే ఈ ప్రపంచంలో వ్యక్తులందరూ కూడా నీ దామం రావాలి, అప్పుడే నేను వస్తాను, అంతవరకు నేను రాను అని చెప్తున్నాడు. ఎందుకంటే భగవద్భక్తులు ఆ విధంగా చూస్తాడు, ప్రకృతిని కానీ జీవులు కానీ భగవత్సంబంధంగా చూడాలి, భగవత్సంబంధ కార్యం నిమగ్నం చేయాలనే తీవ్ర తపన కలిగి ఉంటాడు, కానీ మెటీరియల్ పర్సన్ తాను అనుభవించాలనుకుంటాడు. అందులో ఆ యొక్క ప్రహ్లాద కోరిక ఏదో విధంగా వీళ్ళందరూ కూడా కృష్ణించి నిమగ్నం చేయాలి అని తీవ్రమైన ఆ ప్రయాస కలిగి ఉన్నాడు. ఇప్పుడు ప్రపంచంలో వ్యక్తులందరూ కూడా కొత్త నాగరికత సృష్టించుకున్నాం, మనందరూ కూడా ఒక సమయం లేదంటూ అనే ఒక జబ్బుతోని కొత్త నాగరికత సృష్టించుకుంటూ దానిలో ఈ సుఖం కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఆ సుఖం మనం దొరకట్లేదు. మనం సుఖం అనే విషయాన్ని రాంగ్ ప్లేస్ లో మనం చర్చిస్తా ఉన్నాం, అంటే ఎడారిలో నీరు గురించి అయితే మనకేం దొరకదు, కానీ ఎడారిలో నీరు గురించి మనం కొండబట్టు ఎదురుగా ఉన్నాం తిరుగుతా ఉన్నాం, కానీ ఎండమావులు చూస్తున్నాం ఆ ఎండమావులు నీరు అనుకుంటూ మనం తిరుగుతూ కాలం అయిపోతుంది, తిరిగి ఆ ఎండలోనే వాడి చనిపోతా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రపంచంలో కూడా మన సుఖం ఉందని తీవ్రమైన ఆడటంతో ప్రయత్నం చేస్తున్నాం చివరికి ఏమి పొందకుండానే మనం చనిపోతూ ఉంటాం అన్నమాట. లైక్ తన దగ్గర ఉన్న సంపదను ఏమి అనుభవించకుండా ఈ యొక్క ఉన్న రోజు కూడా నేను అమిత్ కృష్ణ ప్రభు చెప్పారు అండ్ బిఫోర్ డే వాణిజ్య ప్రభు కూడా చెప్పారు, తన దగ్గర ఏదైతే సంపద ఉందో ఆ సంపదను అనుభవించడు. తను ఈ రోజు అనుభవించడు, రేపు అనుభవించడు, నిన్న అనుభవించడు, ఎప్పటికీ అనుభవించకుండా ఉందంతోనే అలా కాలం గడిపిస్తూ ఉంటాడు వేరుగా. నాకు దానికి కూడా చిన్న కథ ఉంది. ఒక ఎవరికి ఎవరైతే పొగాకు వేస్తూ ఉంటారో వాళ్ళకి ఇది అనుభవం ఉంటుంది. ఆ పొగాకు వేసేవాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా పొగాకు వడ చుట్టూ పక్కన పక్కన పెట్టుకుంటారు. దానికి ఎప్పుడు అలా కావాలంటే దాన్ని అన్ని తీసి దాన్ని వండి చుట్టుకుని మళ్ళీ కాల్చుకుని కలుస్తుంటారు. అయితే ఆ యొక్క పొగ కాల్చే ఆ యొక్క వ్యక్తి ఏంటంటే కొద్దిగా వాటి పట్ల ఎక్కువ వ్యామోహం అనమాట. అందువల్ల ఇది కట్ చేయబోతుంది అనే ఉద్దేశంతో దాన్ని కాల్చుకుంటూ ఉంటాడు అనమాట. మరి కాల్చకుండా ఉంటే అది పాడైపోతుంది. ఆ విధంగా అది లైక్ బ్లాకిష్ కలర్ వచ్చిన తర్వాత దాన్ని పారేయాలి. దానికోసం ఎందుకు పారేయడం అనవసరం అని ఆ నందగా అయిపోయిన పొగాకుని చుట్టుకుని దాన్ని కలుస్తూ ఉంటాడు. ఏదైతే ఫ్రెష్గా ఉందో దాన్ని పక్కన పడేసింది. అలాగే ప్రతిరోజు కూడా మాడిపోయిందో కలుస్తూ ఉంటాడు కానీ ఫ్రెష్గా ఉంది కాదు. అలా ఈ ప్రపంచంలో వ్యక్తులు కూడా తన దగ్గర ఉన్న ధనాన్ని కూడబెట్టుకుని సక్రమైన కార్యక్రమం నిమగ్నించకుండా వ్యర్థమైన కార్యక్రమం కోసం డబ్బు ఉపయోగిస్తుంటారు. అలాగే మన ధనంతో స్టోర్ అయ్యి పిచ్చుకు ఉంటుంది. ఈలోపు ఇంకోటి వచ్చే ధన పొద్దు ఉంటుంది. ఇది మన యొక్క ప్రపంచ పరిస్థితి. ఆ విధంగా అదేవిధంగా ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ కూడా ఈ యొక్క ఇంటర్నెట్ అనే ఒక మనకి కొత్త పరికరం మనకి వచ్చింది. దాని ముందు కూర్చొని మనం మన కాలాన్ని తరిగిపెట్టేస్తూ ఉన్నాం. ఎంతమందికి ఇంటర్నెట్ అలవాటు ఉంది నెట్ ఉపయోగించేది. మనం సాధారణంగా జస్ట్ నెట్ ఓపెన్ చేస్తాం, మనకి ఏ అవసరం కావాలో ఆ విషయం చూసుకొచ్చేస్తే సేఫ్ బయటకు వచ్చేయగలం, వితిన్ 5-10 మినిట్స్ వచ్చేయగలం. కానీ ఆ నెట్ ఓపెన్ చేయగలం దాని పక్కన చాలా ఉపశాఖలు వస్తాయి అనమాట. దాని పక్కన టక్కన మనం బురదెత్తాం అంతే, అది వెళ్ళిపోతూ ఉంటుంది అంతే. మనం ఎప్పుడు తీరుకుంటే అరే చాలా సమీపంగా చూసేసరికి అప్పటికే 5-6 గంటలు గడిచిపోతుంది. ఆ విధంగా మనం ఆ వ్యామోహం చిక్కుపో ఉంటాం. ఈ ప్రస్తుతం ఇక ప్రపంచంలో కూడా ఈ కొత్త రకమైన నెట్ కార్యక్రమాలు కానీ సెల్ ఫోన్స్ కానీ ఇట్లా మన మాయాబంధాలు చిక్కుపెట్టుకోవాలి అనమాట. అందువల్ల మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి కృష్ణ చెందిన విషయాలని అని ప్రహ్లాద్ మహారాజు చెప్తా ఉన్నారు. ఇంకా ప్రహ్లాద్ మహారాజు ఇంకోటి కూడా చేస్తున్నాడు, పవర్ఘాని అంటే పప్ప బాబా మా అని. ఇక జీవుడు ఏ విధంగా ఈ ప్రపంచంలో రకరకాల కష్టపడుతున్నా విషయాన్ని ఇక్కడ పప్ప బాబా మా అనే విషయాలు వివరిస్తామంట. ప అంటే పరిశ్రమ, అంటే తన కుటుంబాన్ని పోషించడం కోసం కావచ్చు, లేదా తన సక్రమంగా జీవించడం కోసం నిరంతరం శ్రమిస్తున్నాడు. పరిశ్రమ అంటే కష్టపడమే. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ప్రపంచంలో ఉదయం నుంచి సాయంత్రం కష్టపడుతూనే ఉంటారు. 18 గంటలు, 20 గంటలు, 22 గంటలు ఏం దేని కోసం కష్టపడతాడు? సంపాదించాలి, సంపాదించాలి, సంపాదించాలి. తిండి ఏం లేదు కానీ సంపాదించాలి. సరిగ్గా తిండు, సరిగ్గా నిద్రపోడు, డబ్బు మండు సంపాదిస్తుంటాడు, సంపాదిస్తూ ఖర్చు పెడుతుంటాడు. ఈ విధంగా తన దేశంలో మొత్తం శక్తి అంతా పూర్తిగా అయిపోతుంది. ఆ విధంగా పరిశ్రమ చేస్తూ ఉంటాడు. అందుకని పా అనే విషయం దానికి సంబంధించింది. నెక్స్ట్ పా అంటుంది, పా అని. రెండోది ఫోమ్ అంటే నురుగన్నమాట. ఆ విధంగా అతను పరిశ్రమ చేసి చేసి అతని నోట్లో నురుగు వస్తుంది. అంత కష్టపడుతూ ఉంటాడు. అయితే మనం కూడా చూస్తూ ఉంటా విసుగు వేసరిపై ఇంటికి వస్తారు. అంటే వాళ్ళు ఎట్లా ఉంటారంటే ఇంక దేహంలో ఎటువంటి శక్తి ఉండదు, పూర్తి శక్తిహీనం అయిపోతారు అన్నమాట. అంత ఫీనమై ఇవి వచ్చేదానితో బెడ పడిపోతారు. లైక్ కొన్ని సమయాలు మనం చూస్తుంటాం రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఎడ్ల బళ్ళు విపరీతమైన బరువులు అవుతూ ఉంటాయి. ఆ బరువులు అవుతున్నప్పుడు లాగలేక నోట్లో చొంగ ఆడిపోతూ ఉంటుంది. ఎంతమంది చూసారు? ఆ విధంగా జీవుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఆ కుటుంబ పోషణ అనే విషయంలో కానీ, లేదంటే తను జీవించాలనే తీవ్ర తాపత్యం కోసం కానీ ప్రేమద ప్రయాస కష్టపడి ఒంట్లో శక్తి అంతా పూర్తిగా పుష్ అటు విధంగా ఆ విధంగా దాని నుంచి కోల్పోతూ ఉన్నాడు. నెక్స్ట్ ఉండేది పాప బా భా. నెక్స్ట్ బా అంటే బంధన. ఇక ప్రపంచంలో ప్రతి వ్యక్తి కూడా బంధన కలిగి ఉన్నాడు. ఎవరు కూడా బంధన కలిగి లేకడని చెప్పడం లేదు. ఈవెన్ కృష్ణ చేతన ఆచరిస్తున్న వ్యక్తులు కూడా బంధం కలిగి ఉన్నారు. భౌతికమైన వ్యక్తి కూడా, వాడు కూడా బంధం కలిగి ఉన్నాడు. కానీ భౌతికమైన వ్యక్తి తన కుటుంబం లేదా ఆస్తి ఇతర విషయాల పట్ల బంధం కలిగి ఉంటే, కృష్ణ చేతన వ్యక్తులు భక్తులు, భగవంతుడు, భగ సంబంధ కార్య పట్ల బంధం కలిగి ఉన్నారు. ఇది మనకు లాభదాయకం, అది మన లాభదాయకం కాదు. మన ఎప్పటికీ ప్రపంచంలో బంధిస్తుంది. రెండవది ముందు మటుకు కృష్ణ చేతన మటుకు మన కృష్ణ ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి విడదీస్తుంది అన్నమాట. తిరిగి మన ఆధ్యాత్మిక ప్రపంచం వైపు పంపిస్తుంది. అందువల్ల ఈ బంధన విషయంలో జీవుడు పూర్తిగా ఈ భార్య పిల్లలు వీటి పట్ల పూర్తిగా స్ట్రక్ అయిపోయి ఉన్నాడు అనమాట. దీనికి అక్బర్ బీర్బల్ నుంచి కూడా చిన్న కథ వస్తుంది. అదేంటంటే ఒక సందర్భంలో బీర్బల్ అక్బర్ ప్రశ్నించాడు, ఏ బీర్బల్ నాకు చిన్న సందేహం వచ్చింది, ఈ ప్రపంచంలో ఎవరైనా స్త్రీ యొక్క వ్యామోహంలో పడిపోకుండా ఉన్నాడా, లేదా వారి యొక్క అడుపాగ్యంలో ఉన్నాడా ఆయన లేని వాళ్ళు ఉన్నారా, ఎంతమంది ఉన్నారు ఎంతమంది లేరు, నాకు చిన్న లెక్క కావాలని అడిగారు. ఇప్పుడు బీర్బల్కి ఇది చాలా పెద్ద సమస్య, సరే ఊర్లో దండలు వేద్దామని చెప్పి లెక్క మొత్తం ఆయన ఊరంతా దండ వేశారు. ఈ రోజు గారు మన అక్బర్ గారు ఒక చెత్త దండలు వేశారు, ఎవరైతే స్త్రీ వ్యామోహంలో పడి ఉన్నాడో వారి మాట కట్టుబడి ఉంటారో అటువంటి వారంతా కూడా ఒకవైపు రండి, ఎవరైతే ఆ వ్యామోహంలో పడకుండా పూర్తిగా స్థిరమైన నిశ్చయంతో ఉంటాడో అటువంటి వ్యక్తి ఉపయోగ వ్యక్తులంతా ఉపయోగరండి అని దండలు వేశారు. వేసారు ఊరు జనమంతా కూడా చాలా ఆశ్చర్యపోయారు, ఇదేంటి అక్బర్ గారికి ఇటువంటి ఆలోచన వచ్చింది, సరే వేరు బయలుదేరదామని అందరూ కూడా వెళ్ళారు. సరే నెక్స్ట్ డే సమావేశానికి ఏర్పడైంది. సమావేశంలో అక్బర్ గారు కూర్చున్నారు, ఒక పక్కంతా కూడా పూర్తిగా ఫుల్ జనవంతం నిండిపోయి ఉన్నారు. మీరెవరయ్యా అని అడిగారు. మేమంతా కూడా ఈ యొక్క శ్రీ వ్యామోహంలో పడిపోయి దానికి వారు కట్టుబడిపోయి ఉన్నాం, అది మేమంతా ఓహో మేము వేస్ట్ అనుకున్నాం. నేను ఇటువంటి తెలియదు, ఇటు చూస్తే ఎవరు కనిపించలేదు. అరే ఎవరు కూడా ఈ యొక్క దీనిలో కట్టుబడలేరా, ఎందుకు అంత ఫ్రీగా ఉంది అంటే డిటర్మైన్గా ఉన్న వ్యక్తులు ఎవరు లేరా అనేసరికి అదే సమయంలో సభా సమయంలోంచి అట్టుంది ఒక వ్యక్తి లోపల ప్రవేశించాడు. అక్బర్కి అండ్ బీర్బల్కి ఆ వ్యక్తి ఎటుపోతాడని చూస్తా ఉన్నారు. అతను మెల్లిగా నడుచుకుంటూ వచ్చి గుంపులో చేరకుండా ఇటువకు నిలబడ్డాడు. అప్పుడు అక్బర్ సంతోషించాడు, వెరీ నైస్, ఒక్క వ్యక్తి అని ఉన్నాడులే, కనీసం ఈ యొక్క శ్రీ వ్యామోహంలో పడిపోకుండా ఆ బంధం చిక్కుకుండా ఉన్నాడు, వెరీ నైస్లే అని అనుకున్నాడు. తీరా బీర్బల్ నాడు అక్బర్ సమయం జహూర్ జయార్ అక్బర్ సార్ మీకు కొద్దిగా ఆలోచించండి, ఆ వ్యక్తిని కొద్దిగా ఎంక్వైర్ చేస్తాను, నాకే సందేహం ఉంది అన్నాను. లేదు లేదు అతను ఖచ్చితంగా ఈ యొక్క బంధం నుంచి విడిపడి ఉన్న వ్యక్తి, నో డౌట్ అన్నాడు. లేదు లేదు కొంచెం విచారిస్తా అని చెప్పి అతను పిలిచాడు. మరి ఏనాయనా ఏమిటి నువ్వు నిజంగా ఈ యొక్క వ్యామోహం నుంచి కానీ బంధం నుంచి కానీ తప్పించి ఉన్నావా అని అడిగాడు. అప్పుడు అంటే స్త్రీ యొక్క వ్యామోహం నుంచి కానీ వారు కట్టుబడి లేకుండా ఉన్నావాను. అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, వారందరూ ఆ విధంగా ఉన్నారని మా ఆవిడ నన్ను ఇటుపక్కడ నిలబడి చెప్పిందండి. ఆ విధంగా ప్రతి ఒక్క వ్యక్తులు కూడా ఏదో విధంగా ఆ యొక్క శ్రీమకు బంధించబడి ఉన్నారు. అందులో మనం తెలుసుకోవాలి ఈ యొక్క గృహస్థ జీవితంలో మనం ఎంతగా కూరిపోతా ఉన్నాం, ఎంతగా బంధించబడుతూ ఉన్నాం అనే విషయం గురించి అక్కడ చెప్తుందన్నమాట. అందులో ఇక నెక్స్ట్ బాధలతో వచ్చేది భయ, భయం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా భయం ఉంది, ఎవరు కూడా భయం లేదని చెప్పడానికి వీల్లేదు. అందరికన్నా పెద్ద భయం ప్రాణ భయం, అన్నిటికన్నా ప్రాణ భయం. ఈ భయం నుంచి తప్పించుకోవాలంటే మనం కృష్ణ చైతన్యంలో స్థిరలైతేనే ఆ భయం తప్పించగలుగుతాం, లేకపోతే మన వల్ల కాదు. అందులో అభయాన్ని మనం ఎప్పుడైతే శరణార్థి పొందుతామో ఈ భయం మన దగ్గర రానే రాదు అని అక్కడ అవగాహన చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేది మా మరణం. ఈ విధంగా మనకి చివరికి జీవితం చాలించి ఈ యొక్క పరిశ్రమ చేసుకుంటాం అన్నది. అంటే పరిశ్రమ హోమ్ అంటే నురుగు అండ్ బంధన భయము చివరికి మరణంతో తన జీవితాన్ని అర్థం లేకుండా కంప్లీట్ చేసుకుంటా ఉన్నాడు ఈ యొక్క జీవితంతో కూడా. అందులో ఖచ్చితంగా మనం మనకి జీవితాన్ని అవగాహన చేసుకోవాలి, ఎందుకోసం మనం తీసుకున్న విషయాన్ని. అయితే అదేవిధంగా మళ్ళా భాగవతం కూడా వివరిస్తుంది, ఎవరైతే కృష్ణ యొక్క దివ్య కథానామ రూపాలని శ్రవణం చేయకుండా ఉంటాడో అటువంటి వ్యక్తి యొక్క జీవితం ఉదయం సూర్యుడు ఉదయించడం అండ్ సాయంత్రం అస్తమించడం అనే సమయంతో ఏ విధంగా గడిచిపోతుందో ఆ విధంగా వాడి జీవితం పూర్తి కరిగిపోతుందన్నాడు. కంప్లీట్గా లైక్ దాన్ని కూడా నో టైం డిసీజ్ అని ఇప్పటికి చాలా మందికి నోట్లోనే ఉంటారు. అక్కడ నాయన మీరు కృష్ణ చేతనం ఆచరించే టైం లేదు సార్ అంటారు. సరే గుడికి రండి సార్, టైం లేదు సార్. ఓకే సార్ రామ సార్ జరుగుతుంది కనుక వచ్చి అట్లా హారతిచ్చాలంటే టైం లేదు సార్. ఇట్లా ప్రతి ఒక్కరు వ్యక్తులు కూడా టైం లేదనే పూర్తి బిజీలో ఉన్నారు. మరి ఏం చేస్తారంటే ఇంద్రియ కార్యక్రమంలో పూర్తిగా నెమ్మదిగా ఉన్నారు, వాళ్ళ యొక్క దైనందిన జీవితాల్లో పూర్తిగా ఇరుక్కుపోయి ఉన్నారు, ఆ విధంగా వాళ్ళు బయటపడలేకుండా ఉన్నారు అని చెప్తాను. లైక్ ప్రారంభంలో వాళ్ళని కృష్ణ చేతనం తీసుకుని అడిగా అనుకోండి, మీరు కృష్ణ చేతనం తీసుకోండి అంటే ఇప్పుడే చిన్నపిల్లలు ఉన్నాను, ఇప్పుడే విద్యాభ్యాసం చేస్తున్నాం, అప్పుడే మా కృష్ణ చేతనం ఏంటి అని చెప్తారు. సరే కొంతకాలం తర్వాత మీరు కృష్ణ చేతనం తీసుకోండి అంటే మొన్న మ్యారేజ్ అయింది, అప్పుడే మా కృష్ణ చేతనం ఏంటి, కొంత సమయం తీసుకుంటా ఉంటారు. మళ్ళా కొంతకాలం అయితే ఇప్పుడే మా పిల్లలు పుట్టారు, వాళ్ళ పోషణాభాన్ని చూసుకోవాలి కదా, అప్పుడే కాదు తర్వాత తీసుకుంటే కృష్ణ చేతనం అని చెప్తారు. మళ్ళా కొంతకాలం పోయి మళ్ళీ అడితే మా పిల్లలందరూ వాళ్ళ పిల్లలు పెద్ద అయ్యారు, వాళ్ళ ఆశీర్వాదాన్ని స్థిరపరచాలి, ఆ తర్వాత మేము తీసుకుంటామని చెప్తారు. మళ్ళా కొంతకాలం పోయి మళ్ళీ కలిస్తే ఇప్పుడు మేము కొద్దిగా వద్దులైపోయి చాలా అలసిపోయి ఉన్నాం, రకరకాల వ్యాపారాల్లో బిజీగా ఉన్నాం, అంటే కుటుంబ అధ్యులు పడ్డ పొత్తుగా అలసిపోయి ఉన్నాం, అందులో ఇప్పుడు కాదు మళ్ళీ తీసుకుంటూ ఉంటాం. మళ్ళా లాస్ట్ టైం వచ్చేసరికి ఆయన ఉన్నాడు, ఆయనతో సమాధి ఉంటుంది. ఈ విధంగా చివరికి అక్కడ చాలా లేట్ అయిపోయింది, అతని జీవితం పూర్తి అయిపోయింది ఆ యొక్క కృష్ణ చిత్రం తీసుకోకుండా ఉండడం వల్ల అని చెప్తున్నమాట. అదేవిధంగా ఈ యొక్క వ్యక్తి అంతా కూడా ఎప్పుడు కూడా కలల ప్రపంచంలో కలలుగంటూ తన నిజమైన జీవితాన్ని అంటే నిజమైన కాన్షియస్నెస్ చైతన్యాన్ని పూర్తి కోల్పోతూ ఉన్నాడని ఇది మళ్ళీ భావితం వివరిస్తుంది. మనం ప్రతిరోజు కూడా కాబట్టి అప్పుడప్పుడు కానీ మనం ఖచ్చితంగా కలలు కంటూ ఉంటాం. ఎవరు కూడా కళ్ళకి అండకుండా ఉండలేరు, నో డౌట్. అయితే కళల్లో మనం అద్భుతమైన దృశ్యాలు కానీ లేదంటే ఆకర్షణమైన వస్త్రంతో రకరకాల దేహాలు మనం పొందుతూ ఉంటాం. అయితే ఆ దేహాలు నిజం అనుకుంటూ మనం ఆ కళలు కనుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే కళ చెదిరిపోతుందో మనం వాస్తవంలోకి వస్తాం. అప్పుడు అంతవరకు మనం కళగానామని మనం భ్రమిస్తాం. కానీ నిజానికి ఈ ప్రపంచంలో మనం కళల ప్రపంచం అనే ఒక ప్రత్యేకమైన కళ ఏర్పరచుకుంటాం. అంటే బాహ్య ఆసక్తి అంటే విషయాల పట్ల ఆసక్తి అనే కళలు కంటూ ఉన్నాం. కానీ సహజమైన స్థితి అయిన ఆత్మస్వరూపమైన విషయాన్ని మనం గమనించకుండా ఆ యొక్క కళల ప్రపంచంలోనే మనం కళలు కంటూనే కళ్ళు గడిపేస్తూ ఉన్నాం అని ఇక్కడ భావితం వస్తున్నాం మాట. అందువల్ల మనం ఈ అసహ్యమైన ప్రపంచంలో ఈ యొక్క అసహ్యమైన విషయాల పట్ల బంధన కలిగి ఉండకన్నా మన కృష్ణ చేత విషయాల పట్ల కృష్ణుని పట్ల బంధన కలిగి ఉండాలి అని ఇక్కడ పురిస్తూ ఉందన్నమాట. ఇంకా లాస్ట్ గా ఇంకా వింటారంటే దీనికి కనెక్ట్ గా ఒక చిన్న స్టోరీ శ్రీమద్ మహాభారతం నుంచి ఉంది. ఇక ధృతరాష్ట్రుడు భీముని ఇంట్లోని భోజనం చేస్తుంటాడు వేడే. ఎందుకంటే మహాభారత యుద్ధం ముగిసిపోయింది, ఆ యొక్క కౌరులంతా కూడా మొత్తం చనిపోయారు, ఎవరు లేరు, క్లీన్ అవుట్ అయిపోయారు. ఈ యొక్క యుద్ధానికి ముందు విదురుడు వీళ్ళ యుద్ధం వీళ్ళు ఆపరు కొట్లాడుకుంటా ఉంటారని తన ఈ యొక్క పుణ్యశాల తీర్థయాత్రలు తెప్పించాలని ఆయన వెళ్ళిపోతాడు. ఆయన తీర్థయాత్రలు పూర్తి చేసి వచ్చేసరికి విదురుడు భీముని ఇంట్లోని కూర్చుని భోజనం చేస్తూ ఉంటాడు. అంటే అనేక సేఫ్ గా లైబ్రరీ చేస్తూ ఉంటాడు. అయితే విదురుడు వచ్చి ఆశ్చర్యపోతాడు. విదురుడు తన యొక్క ధృతరాష్ట్రుడికి తమ అన్నయ్య అవుతాడు, అంటే తమ్ముడు వస్తాడు అవుతాడు. అడుగుతాడు, ఏమి నువ్వు ఇంత మూర్ఖుడిలా ప్రవర్తిస్తూ ఉన్నావు, నీకు బుద్ధి లేదా, వయసు ఎంత చూస్తే పెరిగిపోయి ఉంది, ఇంకా కూర్చొని ఇంట్లో కూర్చుంటే భోజనం లేదంటే సుఖవంతమైన వాతావరణంలో జీవిస్తున్నానని పిచ్చి వ్యామోహంలో ఉన్నావు అంటూ అతన్ని దూషిస్తాడు, నిందిస్తాడు అనమాట. ధృతరాష్ట్రుడు, నేనుంచి తప్పు చేశాను, నా కుటుంబీకుల నేను నివసిస్తూ ఉన్నాను, అందులో నేను చేసిన తప్పు ఏంటి అని అడిగాడు. అప్పుడు విదురుడు చెప్పాడు, నీ కొడుకులందరూ కూడా చంపేశాడు, నీ రాజ్యం మొత్తం నాశనం అయిపోయింది, తర్వాత నీ శత్రువుడి ఇంట్లో కూర్చుని వాళ్ళు పడేసిన ఎంగిలి మిల్లు తింటా ఉన్నావు, అంతకన్నా దుర్భరమైన బతుకు ఇంకేముంది, దానికన్నా చావడం పెట్టను చెప్పాడు. ఎప్పుడైతే చెప్పాడో ధృతరాష్ట్రుడు పూర్తిగా షేక్ అయిపోయాడు. నిజమే, తన కుమారు అల్లారం బతుకుగా పెంచుకున్న కుమారుడైన దుర్యోధనని భీముడు సంహరించాడు. తన ఏదైతే సంపద అనుకున్న సంపద అంతా కూడా పాండవులు స్వీకరించుకున్నారు. మరి వాళ్ళ చెంతకే వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళు పడేసిన ఎంగిలి, అంటే ఎవరైతే భీముడు, ధర్మరాజు, అర్జునుడు, నకుల సహదేవులు అందరూ తినేసిన ఎంగిలి నాకు పెడతా ఉన్నారు. సాధారణంగా ఎప్పుడంటే ఇంట్లోనే మనంతా తినేసిన తర్వాత మిగిలింది ముసలు పెడతాం, సహజం అది. ఆ విధంగా ఆ ఎంగిలి వల్ల పెడతాం, అరే ఎంగిలి కూడా తింటా ఉన్నాను, నీ సిగ్గులేదని అడిగేశాడు. అనేసరికి అప్పుడు ధృతరాష్ట్రుడు మేల్కొన్నాడు, కాన్షియస్లోకి వచ్చాడు. ఎస్, నా యొక్క జీవితం పూర్తిగా వ్యర్థం అయిపోయింది, ఇప్పుడు నేను నా యొక్క చర్మ లక్ష్యాన్ని నేను నెరవేర్చుకోవాలని వెంటనే ఎవరికి చెప్ప పెట్టకుండా ఆ యొక్క అంతఃపురం వెళ్ళి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు వెళ్ళిపోయాడు, ధృతరాష్ట్ర పాటు కాందర్ కూడా బయనించింది. ఇద్దరు కూడా అరణ్యవాసం చేరుకుని అరణ్యంలో భగవంతుని కోసం తీవ్ర తపస్సు చేశారు. తపస్సు చేసి వారి యొక్క ఒంట్లో నుంచి బడబాగ్ని అంటే ఫైర్ పుట్టించుకుని ఆ ఫైర్లను వాళ్ళిద్దరు కూడా బర్న్ అయ్యారు. అంటే ఇక్కడ అవగాహన చేసుకోవాలంటే మనం కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఈ రకరకాల వ్యామోహాల పట్ల బంధన కలిగి ఉండి ఇందులో చిక్కుపోయి అసలైన విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. మనం దేనికోసం ఈ కార్యక్రమం ఈ యొక్క భౌతిక ప్రపంచంలో వచ్చాం, ఇక్కడ ఏ పర్పస్ కోసం మన కర్తవ్యాన్ని నిందిస్తాం అనే విషయాన్ని మనం మర్చిపోయాము. ఈ యొక్క తాత్కాలికమైన సుఖాలు లేదంటే కొంచెమైన ఆనందాల కోసం మనం ఇక్కడ స్థిరమైన ప్లేస్ అనుకుంటూ ఇక్కడ రకరకాలుగా మనం ప్రయత్నిస్తా ఉన్నాం ఉండడం కోసం, స్థిరంగా ఉండడం కోసం. కానీ మన వల్ల కాదు, ఎప్పటికైనా వదిలిపోవచ్చుందే అనే విషయం నుంచి. అందులో ఆ విధంగా మనకు జీవిత పరమార్థాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలని ఇక చెప్తుంది. అయితే ఎందుకు మనం మన యొక్క నిజమైన జీవితాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాం, మన యొక్క జీవిత పరమార్థాన్ని అవగాహన చేసుకోలేకున్నాం అనే విషయాన్ని మనం అవగాహన చేసుకోవాలంటే దానికి జీవుణ్ణి ఈ ప్రపంచంలో 5 రకాల గొలుసులు మనం బంధిస్తూ ఉన్నాడు. బలమైన గొలుసులు, 5 స్ట్రాంగ్ రోప్స్ అంటే ఇనప గొలుసులతో మనం బంధించబడి ఉన్నాం. ఆ ఇనప గొలుసుల ద్వారా మనం బంధించబడి ఉన్న ద్వారా మన యొక్క సహజమైన స్థితి కానీ మనం వచ్చిన నిజమైన కార్యాన్ని గురించి కానీ మనం అవగాహన చేసుకోలేకుండా ఉన్నామని అక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయన్నమాట. అదేంటంటే, మొదటిది ఆజ్ఞాత విష పరిజ్ఞానం లేకుండా అజ్ఞానంతో మనం భౌతిక దేహం అని అంటి పెట్టుకుంటాం అన్నమాట. అంటే ఎవరు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక ఎవరికి అవగాహన లేదు. దానివల్ల మన అజ్ఞానంతో ఈ భౌతిక దేహం అని మనం అనుకుని దాన్ని అంటిపెట్టుకుని ఉన్నాం. మనందరూ కూడా అదే పరిస్థితిలో ఉన్నాం, ప్రతి ఒక్కరు కూడా. అందువల్ల దీని నుంచి ఖచ్చితంగా బయటపడాలని భాగవతం వివరిస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మికంగా తెలుసుకోవాలి. ఈ దేహం నేను కాదు ఆత్మస్వరూపమైన విషయం గురించి అవగాహన చేసుకోవాలి. అప్పుడే ఆ దేహం పట్ల మనం బంధనలు పెడతాం, లేదంటే ఆ దేహ సంబంధ కార్యక్రమాలు పట్ల మనం డిచార్జ్ గా ఉండగలుగుతాం, వైరాగ్య భావనతో ఉండగలుగుతాం. రెండవది శారీరక సంబంధం బంధువులతో అనుబంధం పెంచుకోవడం. మనం ఎప్పుడైతే నేచురల్ గా మనం ఈ దేహం తీసుకున్నామో మనతో పాటు మన బంధువులు, మన మిత్రవర్గం, మన పరివారం ఇలా కూడా పెరిగిపోతారు నేచురల్ గా. అప్పుడు వాళ్ళతోనే వీళ్ళు నా స్థిరస్థాయిగా నాతో పాటు ఉండేవాళ్ళు, నన్ను అంటిపెట్టుకుండేవారు, నాకు అన్ని రకాల సహాయం చేస్తారు అని అనుకుంటారు. కానీ ఎవరు కూడా మనం సహాయం చేయరు, మన దగ్గర వంద పిక్కిపోతూ ఉంటారు. కానీ ఆ విషయం మనం గమనించకుండా ఉంటాం. లైక్ బంధువులు అంటే పీడించేవారు అని చెప్తుంది భాగవతం, పీక్కు తినేవారు. లైక్ షోర్ చేస్తుంటే లాస్ట్ నిన్న మార్నింగ్ నాకు ఫోన్ ఇచ్చింది, మా మదర్ తీసుకుని హాస్పిటల్ జాయిన్ చేశారట. ఎందుకు నేను హాస్పిటల్ జాయిన్ చేయాలంటే మా చెల్లి ఎవ్రీడే ఎవ్రీ మంత్ కొంత మనీ మా మన దగ్గర తీసుకుంటుంది, ఆ డబ్బులు ఎంత ఇవ్వలేదని పిక్కు తింటా ఉంది, దానివల్ల బీపీ రైజ్ అయిపోయింది, ఇప్పుడు హాస్పిటల్లో ఉంది. అంటే ఎట్లా ఉంటుంది బంధన, ఇక మనీ కోసం అట్లా పిక్కు తింటూ ఉంటారు, ఇక తల్లిని చూసేది ఏం లేదు, లేదంటే బంధన నాకు డబ్బు కావాలంటే అట్లా. ప్రపంచంలో వ్యక్తి పర్సనల్ ఎగ్జాంపుల్ నేను చూసి తెలియజాను, వాళ్ళు ఎంత పిచ్చోళ్ళు చూడు ఎట్లా లాక్కుండా. ఇప్పుడు మదర్ హాస్పిటల్లో ఉంది, మేబీ వాళ్ళ మార్నింగ్ అని లేదా సాయంత్రం డిసైడ్ అవ్వచ్చు, తెలియదేమో వేరే విషయం. అయితే అట్లా ఉంది పరిస్థితి. ఇక్కడ బంధువులు అనే విషయం వాళ్ళు పీక్కు తినేవాళ్ళని అనమాట ఆ విధంగా. కానీ పిచ్చి పిచ్చి పెడుతుంటాడు, నాకు ఎప్పుడు అంటుకుంటూ ఉండేవారు, నాతోటే ఉంటారు, నాతోటే జీవితం గడుపుతాం అనుకుంటారు. బట్ నో, ఎవరు అలా ఉంటారు, అందరు లాక్కుపోయారు. అండ్ మూడవది ఏంటంటే జన్మభూమి ఇల్లు ఆస్తి మొదలైన వాడి పట్ల మమకారం పెంచుకోవడం. ఇక ఎప్పుడైతే ఇల్లు ఉందో ఈ ఇల్లు నాదండి, లేదా ఈ ప్లేస్ నాదండి, లేదంటే ఈ ఆస్తి నాకు బ్యాంక్ బ్యాలెన్స్ చాలా నాదండి, లేదంటే ఈ సంబంధించిన ఈ యొక్క సంపద అంతా కూడా నాదండి, ఈ ఇంట్లో ఉన్న పరిస్థితి అంతా నాదండి అని పూర్తి వ్యామోహాలు ఉంటారు. ఎంతమంది కొంత సమయంలో మనం చూస్తూ ఉంటాం, ఎవరైతే చాలా కష్టపడి పెద్ద బిల్డింగ్ కట్టాడనుకో, ఆ బిల్డింగ్ తదేయారు చూస్తూ ఉంటాడు, అబ్బా ఎంత మంచి బిల్డింగ్ కట్టాను అట్లా చూస్తూనే ఉంటాడు. ఆ ఇంట్లో ఎవరైనా అడిగించాడంటే, ఆ ఇంట్లో ఎవరైనా పొరపాటు మేకుకుంటాడంటే ఆ గుండెలో రాయబడిపోద్ది, అదే అదే మేకు కొట్టేశాడు ఈ బాబోయ్ ఎంత పెద్ద, అదే నా ఇంటి మేకు కొట్టేశాడని వాడు అట్లా వాడు బాధపడిపోతాడు. ఎందుకంటే తన ఇంటి పట్ల పూర్తిగా బంధన కలిగి ఉన్నాడు. లేదు తన సంపద ఎవడో బ్యాంకుల ఫుల్ తంపెట్టుకున్నాడంటే, ఉన్నపాలకు బ్యాంకు దివాలు తీసినా లేదంటే ఆస్తిలో ఎత్తుపోయాడంటే దుబోన్ పడిపోతాడు కంప్లీట్ ఫీల్. లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఇక్కడ మన కొర్లగుంట లైన్లోని ఒక ల్యాప్టాప్ షాప్ ఉంది, అందులో 14 ల్యాప్టాప్స్ ఒక్కడ ఎత్తుపోయాడు మనం దొంగతనం చేసి పడిపోయాడు. అది మొత్తం అంతా కలిపి 25 లాక్స్ అమౌంట్ మొత్తం నాశనం అయిపోయింది. ఆడు ఫడాలు పడిపోయాడు, ఈ నవ్విజన్ బెడ్ అంటే ఆ డబ్బు పోయింది, ఆ డబ్బుతో మీరు ఎట్లా రావు అనుకుంటూ దాన్ని బట్ట బంధం కలిగి ఉండడం వల్ల వాడు పూర్తిగా అస్వస్థ అయిపోయాడు. ఇట్లా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆస్తి ఇల్లు ఇది వాటిలు ఇతర విషయాలు పట్ల పూజ బంధం కలిగి ఉండడం వల్ల వాళ్ళు నిజమైన ఆధ్యాత్మిక విషయం గురించి కానీ ఈ చర్మ లక్ష్యం గురించి కానీ వాళ్ళు అవగాహన చేసుకుంటూ ఉన్నారు, లేచుకుంటున్నాను. నెక్స్ట్ 4వది ఆధ్యాత్మికను లోపించడం వల్ల ఎప్పుడూ ఆశ్చర్యపరిచే ప్రకటనలు లేదా భౌతిక శాస్త్రాల పట్ల విశ్వాసం పెంచుకుంటా ఉన్నాం. ఎస్, ఇప్పుడు ప్రపంచం ప్రతి ఒక్కరు కూడా దాని మీద ఉన్నారు. మనకి స్పిరిచువల్ నాలెడ్జ్ లేదు, భగవంతుడు లేదా నేను జీవుణ్ణి, భగవంతుడు నా యొక్క నిత్య సేవకుడు నేను అనే విషయం పెట్టి ఎవరికి అవగాహన లేదు. కాబట్టి ఈ ప్రపంచంలో రకరకాల మెస్మరైజ్ చేసే ప్రకటనలు మనకు కనిపిస్తుంటాయి, పేద బిల్ బోర్డ్స్. ఆ బిల్ బోర్డ్స్ చూడగానే మనకి వెంటనే అసలు విషయం మర్చిపోతాం, ఉన్నపాళ్ళని కలిసి ఎవరు డబ్బులు మనం ఖర్చు పెట్టుకునేస్తూ ఉంటాం, లేదంటే గొప్ప గొప్ప వ్యక్తులు ఒక కొత్త విధానాన్ని కనిపెట్టి మన ముందు పెడతా ఉంటారు, ఇదిగో భగవంతుడు లేడే మేమే చేస్తామంటూ చూపిస్తారు. ఆ విధంగా వాళ్ళు నిజమేనేమో కరెక్టే ఇది చేసింది రైటేనేమో అని ఆ యొక్క ప్రత్యక్షం కలిపి ఆ విషయాలు చూసి దాని పట్ల మోజు పెంచుకుని ఆ కార్యక్రమంలో నిమగ్నం అయిపోతూ ఉంటాం. అంటే బాహ్యంగా కనిపించే వ్యాపార ప్రకటన కావచ్చు, లేదంటే కలత కలిగించే యొక్క దృశ్యాలు కలుపు అట్లా మనం మమకారం పెంచుకోవడం ద్వారా ఈ ప్రపంచంలో మనం చిక్కుపోతూ ఉన్నామని ఇక్కడ అవగాహన చేసుకోవడం. లాస్ట్ది 5వది దేవదేవుణ్ణి ఆయన భక్తులు గాని గుర్తించకుండా వారి వల్ల తప్ప పవిత్రం కాని మతకర్మలను అనుష్ఠించడం. అంటే భగవంతుని మనం గుర్తించట్లేదు, కనీసం భగవద్భక్తులను కూడా గుర్తించట్లేదు. వాళ్ళిద్దరూ గుర్తించుకుంటూ కాకుండా వారి దగ్గర నుంచి ఆధ్యాత్మికం తెలుసుకోకుండా ఏదైతే పవిత్రం కాదో అపవిత్రమైన మనకి, అంటే లైక్ ఇల్లీగల్ రిలీజియస్ యాక్టివిటీస్ అన్నమాట, లైక్ శాస్త్రాలకు అనుగుణంగా లేని మత కర్మల్ని ఆచరిస్తూ దానిలోనే అనుష్ఠించబడడం, ఆ విధంగా చేయడం ద్వారా వారు పూర్తిగా కృష్ణ నుంచి దూరం అయిపోతూ ఉన్నారు, ఈ మెటల్ యాక్టివిటీలు పూర్తిగా బందీలైపోతా ఉన్నారని చెప్పి. ఇప్పుడు మన సొసైటీలో చూస్తూ ఉన్నాం, దేవదేవన్ శ్రీకృష్ణ భగవాన్ దర్శించండి, ఆయన యొక్క దివ్యమైన రోజు వెనంటే ఎవరు ఆశ చూపించరు. కానీ బయట రకరకాల వ్యక్తులు యొక్క సమాజంలో తెరుల్ని దానం దోచుకుంటాను కూడా ఆ విషయం వాళ్ళు గమనించకుండా ఉన్నారు. నమస్కారం పెడితే 10,000 లేదంటే దర్శనం చేసుకుంటే 25,000 లేదంటే పాదాభిషేకం చేస్తే 1,00,000 ఇంత డబ్బులు లాగుతా ఉంటే నో ప్రాబ్లం ఇవ్వడానికి ముందుకెళ్తున్నారు కానీ అరే వీడు భగవంతుడా కాడా వీడు నిజంగా మన ఆధ్యాత్మికంలో నేను మన పైకి తీసుకొస్తాడా ఈ చర్మ లక్షణం మనకి గుర్తించేస్తాడా అనే విషయం గురించి వాళ్ళు ఆలోచించట్లేదు పూర్తిగా భౌతికమైన మోజులో ఆధ్యాత్మిక జీవితం అనుభవిస్తామనుకుంటూ పిచ్చి వ్యామోహంలో ఉన్నారు ఆ విధంగా వాళ్ళు ఈ ప్రపంచంలో చిక్కుపోతూ ఉన్నారని ఇక్కడ అవగాహన చేసుకున్నట్టు అందువల్ల దాన్ని ఏ విధంగా ఉన్నారని భాగవతం వివరిస్తుందంటే మర్రి చెట్టు ఓళ్ళు ఏ విధంగా పూర్తిగా భూములకు పాతుకుపోతాయో అదేవిధంగా జీవుడు కూడా ఈ భౌతిక బంధాలతో పూర్తిగా చిక్కుపోయి ఉన్నాడు అని అవగాహన చేసుకోవాలి. అందులో ఈ యొక్క ఓడలను మనం కట్ చేయాలంటే జ్ఞానం అనే కట్టడం ద్వారా మనం కట్ చేయడం ద్వారా ఈ యొక్క ఓడల నుంచి మనం బయట రాబడతాం కక్షబడినాం. జ్ఞాన కట్టం చేతి ఓడల్ని అరకాలి అని శ్రీమద్ భాగవతం చెప్తుంది. ఆ యొక్క జ్ఞాన కట్టం తీసుకోవాలంటే మనం ప్రతిరోజు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానమైన శ్రీమద్ భాగవతం అధ్యయనం చేయాలి, శ్రవణం చేయాలి, సాధు పురుషుల నుంచి ఇది డిస్కస్ చేయాలి, చర్చించాలి, తర్వాత భగవద్గీతను కూడా ప్రతిరోజు అధ్యయనం చేయాలి. చేయడం ద్వారా మనలో ఉన్న ఈ యొక్క అజ్ఞానంతో కూడా పూర్తిగా నివారించబడి జ్ఞానం మనం వెలుగుతాం. ఆ తర్వాత మన బంధాలు మనం కట్టించగలుగుతాం, తప్పించగలుగుతాం, లేకపోతే మనం తప్పించుకోవడం మనం అలా కాదు అని చెప్తుంది మధ్య. అయితే దానికి మళ్ళా శ్రీమద్ భాగవతం ప్రసాద్ భాగ కూడా ఇంకో విషయం చెప్తున్నాడు. అది 7వ స్కందం 5వ అధ్యాయం 30 శ్లోకంలోని అదాంతకో అనే విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అదాంతకో అంటే ఇంద్రియాలను నిగ్రహించలేని వాడిని అదాంతకో అని చెప్తున్నమాట. మరి ప్రపంచంలో వ్యక్తి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంద్రియాలు నిగ్రహించలేకుండా ఈ కుటుంబ జీవితం ప్రతి నిమగ్నమైన కాబట్టి వాళ్ళందరూ కూడా అదాంతకో అని నిర్ణయించబడతారు. అయితే ఈ విధంగా వాళ్ళు చిక్కున్న వాళ్ళు వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసమే జీవితం కొనసాగించాలని నిర్ణయించుకున్న వ్యక్తి అంటే నా జీవితం అంటే కంప్లీట్ గా ఈ యొక్క ఎంజాయ్మెంట్ టెండెన్స్ కోసమే ఇంక దేనికోసం కాదు అని ఎవరైతే డిటర్మైన్ గా ఉంటాడో అటువంటి వ్యక్తి స్వప్నయితంలో కానీ లేదా పరుల ప్రబోధనలు కానీ పరస్పర సమావేశాలు కానీ కృష్ణ చేతను తీసుకునే అవకాశం లేదని ప్రహ్లాద్ మహారాజ్ చెప్తా ఉన్నాడు. అందులో అటువంటి లైక్ ఆర్డినరీ పర్సన్ తీసుకొచ్చి నువ్వు కృష్ణ చేతి తీసుకున్నాయని అతనికి సుప్రయత్నం వల్ల అతను తీసుకోలేడు, అతని వల్ల కాదు. నేరుగా వచ్చి భగవత్ చేతను తీసుకుని భగవత్ భక్తి సేవ చేద్దామంటే అతని వల్ల కాదు. ఓకే అతని వల్ల కాదు కానీ ఎవరి వల్ల చెప్పడం వల్ల తన తోటి వ్యక్తులు కానీ స్నేహితులు కానీ లేదంటే బంధువులు కానీ వెళ్ళి నేను నువ్వు కృష్ణ చేతిని తీసుకో ఆ విధంగా దీవెన అనుమతి పొందుతావు ఆనందాన్ని పొందుతావు అంటే ఆ విధంగా కూడా వాళ్ళు తీసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు మెటీరియల్ యాక్టివిటీ పట్టి పూర్తిగా బంధం కలిగి ఉన్నారు. నెక్స్ట్ లైక్ అది కాదండి పరస్పర సమావేశం లైక్ కౌన్సిలింగ్ చేసి అతను కూర్చోబెట్టి అతను ఉన్న అన్ని రకాల ఇబ్బందుల్ని తొలగించి కృష్ణ చేతను తీసుకునే విధంగా ప్రోత్సహిద్దామంటే ఆ విధంగా అతడు ముందుకు రాడు. ఎందుకంటే అతడు పూర్తిగా ఈ హిందుత్వ కార్యక్రమంలో నిమగ్నం అయితే ఉండడం వల్ల అతడు ఏకసన కూడా ఈ కృష్ణ చేతను తీసుకోవడానికి ముందుకు రాడు అని చెప్తున్నాడు. అటువంటి వాడు ఏం చేస్తాడంటే పునశ్చరిత చరవణ అంటే నవిలిని తిప్పే నవ్వులుతూ ఉంటాడు. ఆ విధంగా ఏదో ఆనందం పొందాలనే తీవ్ర ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ నవిలిన పిప్పలో ఏమొస్తుంది, ఏమి రాదు జ్యూస్ సున్నా. లైక్ చెరుకు ముక్క పిప్పు తీసిన తర్వాత ఎంత తీసినా కూడా ఏమి రాదు జ్యూస్, అందులోంచి పుట్టు పిప్పే బయటకు వస్తుంది. అదేవిధంగా ఈ ప్రపంచంలో కూడా మన ఏదో సుఖం ఉందని అని ఈ పిప్పులోంచి మనం తీగ నవలగా నవలగా అందులో ఏమి మనకు ఆనందం కనిపించదు, ఆ ఆనందం వస్తున్న పిచ్చి భ్రమలో మనం ఉంటూ ఉంటామని అక్కడ వివరిస్తుంది. దీనికి మళ్ళా జనరల్ గా భాగవతం ఏం చెప్తుందంటే దాని ఒంటితో కూడా పోలుస్తుంది ఈ ప్రపంచాన్ని అంటుంది. ఈ ప్రపంచంలో ఉండే జీవుని ఒంటితో పోలుస్తుందంట. ఒంటి కొన్ని సమయాల్లోనే ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉంటుంది. సాధారణంగా అది ప్రయాణం చేసినప్పుడు ఆకలిస్తుంది అనుకోండి, ఎడారిలో మనకేం కనిపించిన మొక్కలు అన్ని కూడా ముళ్ళ పొదలే, బొమ్మ జిమ్మ మొక్కలు లేదంటే ఏసుపళ్ళు ఇలా డిఫరెంట్ మొక్కలు కనిపిస్తూ ఉంటాయి. మరి అటువంటి ఒంటికి ఆహారం కావాలంటే సంథింగ్ గడ్డి కావాలి కదా, కానీ ఒంటికి అక్కడ ఎడారిలో గడ్డి దొరకదు కాబట్టి ఆ బొమ్మ జిముడు ముళ్ళ పొదలు తింటా ఉంటుంది అనమాట. బొమ్మజిముడు మొక్కలు ఎంతమంది చూసారు, ఇలా గ్రీనిష్ గా ఉంటుంది కానీ పైన మటుకు ముళ్ళు ఉంటాయి. కానీ ఒంటి పిచ్చిది ఆ పైన ముళ్ళు గమనించదు, గ్రీన్ గా ఉంది కదా ఇది మంచి గడ్డి అనుకుని ఆ నవ్వడం మొదలు పెడుతుంది. ఆ నవిలి నవిలి నవ్వుతున్నప్పుడు ఆ ముళ్ళని కూడా నాలుగు గుచ్చిపోయి ఆ రక్తం అంతా పూర్తిగా జ్యూస్ నోరుకు వస్తుంటది. అప్పుడు ఆ ఒంటి అనుకుంటది, ఆహా ఎంత టేస్ట్ గా ఉంది, ఉప్పుగా ఉంది, చాలా టేస్ట్ గా ఉంది అని అనుకుంటుంది. అట్ట అనుకుంటూ ఆ పిప్పంతా కూడా మింగేస్తుంది. అది మింగేసిన తర్వాత అంత పూర్తయిన తర్వాత నాలుకంతా కట్ అయిపోయి బ్రెడ్ కాదు, అప్పుడు మంట కాకపోతుంది. అరే రే ఎంత మంటతో ఉందా పోయి, ఎంత కష్టమైంది ఎంత కష్టమైందని. అదేవిధంగా ఈ జీవుడు కూడా ఈ రకరకాల ఆనందాలనే తాపత్రయంతో ఈ యొక్క కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు. ఆ కష్టం పూర్తయిన తర్వాత అరే రే ఎంత కష్టపడ్డా అనుకుంటాడు. కానీ ఆ కష్టం అది అనుకుంది కొంతసేపే మళ్ళా ఆ భౌతిక ఆకర్షణ పట్ట మళ్ళా వెళ్తాడు, మళ్ళా అందరిని పడితే ఉంటాడు. ఇలా జీవుడు తిరిగి అందరిని పరిభ్రమిస్తూ ఉంటాడు అని చెప్తుంది. ఇక్కడ లాస్ట్ లో ఉంటే ప్రభుపాద చెప్పేది, దస్ దే ఫెయిల్ టు పర్ఫెక్ట్ కృష్ణ కాన్షియస్నెస్ అండ్ ఆర్ స్ట్రెయిన్ ఇన్ ద సైకిల్ ఆఫ్ బెట్ అండ్ డెత్. ఆ విధంగా వాళ్ళు పరిపూర్ణమైన కృష్ణ చిత్తాన్ని కోల్పోయి జన్మముచ్చు జరావేదని చక్రంలో పడి పరిభ్రమిస్తూ ఉంటారు, చిక్కుపోయి తిరుగుతూనే ఉంటారు. ఇక జీవులంతా కూడా కృష్ణ చేతని చూసుకుండా వాళ్ళ విధంగా పరిభ్రమిస్తూ ఉంటారని చెప్తున్నారు. అందులో మానవ జన్మకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క ఆత్మ సంస్కారం పొంది భగవత్సాన్నిధ్యాన్ని చేరుకోవడం కోసం ఉద్దేశించబడింది అని చెప్తుంది. కానీ ఇతర జీవులు ఏవి కూడా ఈ యొక్క భగవత్ చైతన్యం కానీ లేదంటే ఈ విధంగా చేప నీటిలో ఉన్న విషయం తను గమనించలేదు, నీ కొన్ని రోజులు ఎండిపోతుంది తర్వాత నేను చనిపోతున్న విషయం గమనించలేదు. కానీ మనిషి తెలుసు ఇది కొంతకాలం ఎండిపోతుంది, ఈ తాత్కాలిక ఏర్పడి నీరు కొంతకాలం ఉంటుంది తర్వాత ఆరిపోతుంది, ఈ నీరంతా పోయిందో చేపని చనిపోతాయి. అదేవిధంగా మనం కూడా గమనించాలి, మనం కొంతకాలం ఇక్కడ వచ్చి ఉన్నాం, ఆ కాలం టైం మన సమయం పూర్తవగానే మనం ఇక్కడ వదిలేసి మళ్ళా వెళ్ళిపోతాం, ఎక్కడ వెళ్ళిపోతున్నాం అనే విషయం ప్రతి ఒక్కరు ఆలోచించాలి. తాతో బ్రహ్మ జిజ్ఞాస, ఎందుకు వెళ్తాను ఈ ప్రదేశానికి, నేనెవరు, భగవంతుడు ఎవరు, భగవంతు నాకు సంబంధం ఏంటి, ఈ యొక్క ప్రపంచంలో ఎందుకు తెలియకుండా కష్టం అనిపిస్తున్నాను, నేను తెలుసు కూడా కష్టం అనిపిస్తున్నాను, వై అనే విషయాల గురించి ప్రతి ఒక్కరు ఎంక్వైరీ చేయాలి. అట్లా ఎంక్వైరీ చేస్తేనే మనం మానవులకు గుర్తించబడతాం, లేదంటే ఆ విషయాల గురించి మనం తెలుసుకోదు, నాకు సంబంధం లేదు, నా పని కేవలం ఆహారం స్వీకరించడం లేదంటే కష్టించి పనిచేయడం లేదా నిద్రపోవడం, నాకు ఇంకేం అవసరం లేదని అనుకుంటే అప్పుడు మనకి జంతువులకి వ్యత్యాసం లేదని ఇక్కడ భాగవతం కూడా వివరిస్తాం అన్నమాట. అందులో మానవజన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆత్మశాస్త్రం పొందడం కోసమే మానవజన్ ఇవ్వబడింది, మరే కార్యం కోసం కాదు అని చెప్తుంది. ఎందుకంటే మనిషి మాత్రం తెలివితేటలు ఉన్నాయి, ఈ ఆధ్యాత్మికంగా అధ్యయనం చేయగలుగుతారు, మరే ఇతర జీవి కూడా చేయలేదు దానివల్ల కాదు. అందులో దొరికిన మన అవకాశాన్ని మనం ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. సిమిలర్లీ మనం కూడా కృష్ణ చైతన్యాన్ని ఆదరిస్తూ ఉన్నాం. ఇప్పుడు కొన్ని కొంతమంది 10 సంవత్సరాలు, కొంతమంది 5 సంవత్సరాలు, కొంతమంది 2 సంవత్సరాలు, కొంతమంది మనమని వచ్చినారు. ఇట్లా వాళ్ళు కృష్ణ చైతన్యం ఆచరిస్తున్నప్పుడు నిజంగా మనం కృష్ణ చైతన్యంలో ఎంతగా స్థిరంగా ఉన్నాం, మనం కృష్ణ భక్తి సేవలో ఎంతగా అభివృద్ధి చెందాం, మనలో ఉన్న అన్ని రకాల దుర్గుణాలను ఎంతవరకు నివారించుకున్నాం, మనం ఆ యొక్క కృష్ణ చైతన్య స్థాయి ఎంతవరకు అభివృద్ధి చెంది అనే విషయం గురించి అవగాహన చేసుకోకపోతే మనకి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచం ఉండే మూర్ఖులకి ఏం వ్యత్యాసం లేదు. మనం కేవలం జస్ట్ షోయింగ్ డివోటీస్ లో బయట తిరుగుతూ ఉంటాం, మనకి వాళ్ళకి వ్యత్యాసం ఏం లేదు. అందులో మనం కూడా కృష్ణ చైతన్యంలో అదే విషయం గమనించాలి, కాల వ్యవధి చాలా తక్కువ ఉంది, ఎప్పుడు ఏ టైంలో మనం ఎప్పుడు వెళ్ళిపోతాం మనకు ఎవరు తెలియదు. పరిశుద్ధ మహారాజ్ కంటే 7 డేస్ చనిపోతాం ఆయనకి తెలిసింది, మనకు ఎవరు తెలుసు, రేపు వెళ్ళిపోతాం ఎల్లుండి చెప్తే ఎవరు తెలుసు, షాప్కి వెళ్ళిపోతాం. అందుకే వెళ్ళిపోయే సమయంలోనే మనం కృష్ణుని బట్ట ఆ భక్తిని ప్రేమని తర్వాత ఆ బంధాన్ని మనం పెంచుకున్నట్టయితేనే ఆ యొక్క కృష్ణ చేత మనం మన జీవితం యొక్క పరిపూర్ణత సాధించగలుగుతాం, లేదంటే ఉపయోగం లేకుండా మన జీవితాన్ని వ్యర్థంగా గడుపుకునే వాళ్ళు వచ్చాం అనేసి ఇక్కడ అవగాహన చేసుకోవాలన్నమాట. దెన్ అయితే అటువంటి కృష్ణ చైతన్యాన్ని లేదంటే ఈ మానవ జీవితాన్ని మనం తెలుసుకోవాలంటే సాధు పొంగల్ని యొక్క సాంగత్యాన్ని మనం ఎప్పుడు కూడా తీసుకోవాలి, తర్వాత నిరంతరం కూడా ఈ యొక్క భగవద్గీత భాగవతాన్ని అధ్యయనం చేయాలి, తర్వాత ఈ ప్రభుత్వాలు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశమైన హరే కృష్ణ మహామంత్రాన్ని, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే యొక్క దివ్యనామాన్ని నిరంతరం సరిగ్గా పలకాలి, సరిగ్గా వినాలి. ఇట్లా చేస్తున్నట్టయితే అప్పుడు మనలోని పరివర్తన ప్రారంభమవుతుంది, అండ్ మనలో ఉన్న అన్ని రకాల దుర్గుణాలు కూడా లైక్ వాటర్ వేసి ఫోర్స్ కొట్టినట్టు ఎట్లయితే బకెట్ మడ్లో ఉన్న మడ్డంతా కరిగిపోతుందో ఆ విధంగా హృదయాంతలో ఉన్న అన్ని కల్మిషాలు కూడా పూర్తిగా వ్యానిష్ అయిపోతాయి అనేసి గ్రంథాలు వివరిస్తాను అనమాట. అందులో ఈ దొరికిన గొప్ప అవకాశాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేసుకోవద్దు, సద్వినియోగం చేసుకోమని శాస్త్రాలు ఉపదేశం అనమాట. అందులో ఈ భక్తుల సాంగత్యాన్ని ఈ యొక్క ఆధ్యాత్మిక గ్రంథాలు అధ్యయనం చేయాలి, తర్వాత మన యొక్క భగవత్ కార్యాల్లో భగవత్ సేవల్లో నిమగ్నం కావాలి, తర్వాత మన ఉదయంపురం కార్యక్రమాలు సాయంత్రం కార్యక్రమాలు భగవద్గీత భాగవత ప్రవచనాలు మనం ఖచ్చితంగా వినాలి. ఈ విధంగా మనం చేసినట్టయితే మనలో ఉన్న అన్ని రకాల దుర్గాన్ని కూడా పూర్తిగా తొలగిపోయి మనం పరిపూర్ణమైన వ్యక్తులుగా తయారుపడగలుగుతాం. ఆ తర్వాత మనం కృష్ణ చైతన్యంలో స్థిరలయ్యి ఆ భగవత్ సాన్నిధ్యానికి చేరుకెళ్తామని ఇక్కడ సారాంశం అనమాట. అందులో ఈ కాలువ చాలా అల్పంగా ఉంది, మనం త్వరగా మన కర్తవ్యాన్ని నిర్వహించాలి. ఈ చేపల్లా మనం ఆ యొక్క నీటిలో కూర్చుని కాలం గడిపేయకూడదు, మనం కూడా ఈ ప్రపంచంలో మన కాలం మర్చిపోయి ఈ పిచ్చి వ్యామోహంలో పడి ఉండకూడదు అని ప్రభుపాదారు ఆ శ్లోకం కందులు పూర్తి చేస్తా ఉన్నారు అనమాట. ఇది ఈ శ్లోకంలో సారాంశం, దీనిలో మీకు ఏమైనా సందేహం ఉంటే అడగవచ్చు. నేను ప్రభుపాదారు ఏం చెప్తానంటే ఏదో విధంగా వాళ్ళకి కృష్ణ చైతన్యం సంబంధించిన ఒక చిన్న పుస్తకాన్ని వాళ్ళకి అందించు, ఆ తర్వాత నేను వాళ్ళు ప్రచారం చేస్తే వాళ్ళ తర్వాత భగవద్గీత అది భాగవతం లేదంటే ఇతర పుస్తకాలు తీసుకునే విధంగా నేను వాళ్ళని ప్రేరణ కలిగిస్తాను చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుపాదారు చిన్న పుస్తకమైనా పెద్ద పుస్తకమైనా అందులో నాలెడ్జ్ అంతా ఒకటే, దానిలో ఏం వ్యత్యాసం ఉండదు. కానీ చిన్న బుక్ అంటే పెద్ద పుస్తకం ఇప్పుడు 250 రూపాయలు 150 రూపాయలు తీసుకోమంటే వాడు కొద్దిగా వెనుకని చేయొచ్చు, కనీసం 10 రూపాయల పుస్తకం తీసుకోండి, మీ జర్నీలు పనిచేస్తుంది భగవద్గీత లైక్ బీటీజీ మ్యాగజైన్స్ కానీ లేదా స్మాల్ బుక్ 10 రూపీస్ కానీ ఇచ్చామనుకోండి, వాళ్ళు సులభంగా ముందుకు వస్తారు, అందులో సందేహం లేదు. అయితే మనం ఎక్కువ పెద్ద పుస్తకం మీద కాన్సల్ట్ చేస్తాం, మంచిదే పెద్ద పుస్తకం మీద కాన్సల్ట్ చేయడం, కానీ ఒకవేళ తీసుకోలేనప్పుడు చిన్న పుస్తకాలు తీసుకోమని చెప్పాలి, అప్పుడు అది తీసుకుంటారు మరి. అయితే అన్నిటికన్నా మనలో ప్యూరిటీ ఇంపార్టెంట్. మనం ఈ యొక్క భగవంతు నామం జపం చేసినప్పుడు మనం ఏదో విధంగా ఈ కృష్ణ చైతన్య పెద్ద గురికి అందించాలని తీవ్ర ప్రయాసంలో ఉండాలి. లైక్ ప్రహ్లాద్ మరి ఏం చేస్తున్నాడు, నాకు భగతం చేరువ నాకే ఆశ కాదు, ఈ ప్రపంచంలో పెద్ద గురు కృష్ణ చైతన్య తీసుకోవాలి నా కోరిక, వాళ్ళు వాళ్ళందరూ వెళ్తే కానీ నేను రావడం చెప్తున్నాడు. అదేవిధంగా మనం భగవంతుడు మనం ప్రయత్నప్పుడు నేను మనం భక్తి ఉన్నప్పుడు ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ భగవద్ పుస్తకాలు కానీ లేదంటే నీ గ్రంథ ప్రభుపద గ్రంథాలని తీసుకుని వాళ్ళందరూ కృష్ణ చైతన్య ఆచరించాలి, దానికోసం నన్ను ప్రేరణ కలిగించాలని భగవంతుడు ప్రయత్నించాలి. ప్రార్థన ఎంతో శక్తివంతమండి, మనం ఎంత హార్ట్ఫుల్ గా ప్రయత్నిస్తాం భగవంతుడు ప్రయత్నిస్తామో భగవంతుడు ఖచ్చితంగా దానికి రెసిపీగా చేస్తాడు, అంటే అనుమతిస్తాడు. అందరూ మనం జపం చేసినప్పుడు హరికృష్ణ మంత్రాన్ని తీవ్రంగా జపించి మనం భగవంతుడు ప్రే చేసి నువ్వు బుద్ధిష్ణులు కూర్చో ఖచ్చితంగా పుస్తకాన్ని వెళ్తాయి. నోడో ప్రభుపాద లీలామతలో ఒక సన్నివేశం ఉంది, ఆయన డివోటి పేరు మర్చిపోయాను. ఆయన డివోటి ఏం ప్రత్యేక బయట గొప్పగా ఆయన ప్రచారం చేయడు. ఆయన ఆయనకి ఇచ్చిన మాల మార్నింగ్ 16 రన్స్ ఆయన ఇచ్చినవి ఉదయం 6 గంటల్లో పూజ చేసుకుంటాడు. పూజను ప్రభుపాదకి ఆయన ఉపజన చేసేసి తర్వాత డీటీసీ ఉపజన చేసేసి బుక్ డిస్ట్రిబ్యూషన్కి వెళ్తాడు. ఏం ప్రచారం చేయడు, బుక్ మెయిన్ టేబుల్ కూర్చుంటాడు, హరికృష్ణ భగవద్గీత అంటాడు. వాళ్ళు వచ్చిన వాళ్ళు వితౌట్ ఎనీ డిస్కషన్ డబ్బులు ఇస్తారు, బదులు ఇస్తున్నారు. అట్లా అతను 100 పుస్తకాలతో ఉంటాడు. అది దేని మర్చిపోయాను, ఇప్పుడు అతను తెలియదు. అంటే అది ఎట్లా చేయగలడు, ప్యూరిటీ పవిత్రత పవిత్ర శక్తి ప్రభు చెప్తారు. మనం ఎంత పవిత్రత ఉంటామో అంత శక్తిని గమనించబడతాం. మనం పవిత్ర పొందకుండా శక్తి పొందేది కష్టం. అది మరి పవిత్రత పొందాలంటే వన్ షుడ్ రీడ్ భగవద్గీత భాగవతం, చాంట్ హరికృష్ణ నైస్లీ, అండ్ మింగ్లింగ్ డివోటీస్ భక్తులతో మనం సాంగత్యం చేయాలి, వాళ్ళతో మంచి సంబంధం వాళ్ళు పెంచుకోవాలి, తర్వాత భగవంతుని ఇంకా కార్యాలు నమ్మకం కావాలి. ఈ విధంగా మనం చేయడం ప్యూరిఫై అవుతాం, మనం పవిత్రం కాబడతాం. ఆ తర్వాత మనం ఏం చెప్పడం జరుగుతుంది, నువ్వు తీసుకో అంటాడు వితౌట్ ఎనీ ఆర్గ్యుమెంట్ తీసుకుంటాడు. అయితే మనం ఏం చేయము, బుక్ స్టాల్లో వెళ్ళిపోగానే నేను చెప్పా తీసుకోవద్దాం, అది వెళ్ళగవుతుంది. మనం పవిత్ర సంపాదించాలి ముందు. ఓకే, హరే కృష్ణ. జయ శ్రీ రాధ భగవాన్ కి, శిలా ప్రభుపాదానికి,